మొదటి కొరింథీయులకు 11. నేను క్రీస్తును అనుసరించిన విధంగా మీరు నన్ను అనుసరించండి. నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నేను చెప్పిన బోధనల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. క్రీస్తుకు ప్రతి మనిషిపై అధికారం ఉంది. ప్రతి పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక. కనుక తన తల కప్పుకుని బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దైవ సందేశాన్ని ప్రకటించేవాడు తన తలను అవమానపరిచిన వానితో సమానము. తలమీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ లేక దైవ సందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరిచినట్లు అవుతుంది. ఆమె తలగొరిగించుకున్న దానితో సమానము. స్త్రీ తన తలమీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. తల వెంట్రుకలు కత్తిరించుకోవటం కానీ లేక తలగొరిగించుకోవటం కానీ అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి. పురుషుడు దేవుని ప్రతిరూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తనపై ఒకరికి అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు వేసుకోవాలి. కాని ప్రభు దృష్టిలో పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేరు. ఎందుకంటే స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడినట్లే పురుషుడు కూడా స్త్రీ నుండి సృష్టింపబడ్డాడు. కాని అన్నిటినీ దేవుడే సృష్టించాడు. తలపై ముసుగు వేసుకోకుండా స్త్రీ దేవుణ్ణి ప్రార్థించటం సరియేనా మీరే నిర్ణయించండి. పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే మీకు తెలియచేయటం లేదా? స్త్రీకి తన తల వెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. దానివల్ల ఆమెకు గౌరవం లభిస్తుంది. దీన్ని గురించి ఎవరైనా వాదించాలనుకుంటే మా సమాధానం ఇదే తప్ప వేరొకటి లేదు. దేవుని సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది. మీ సంఘ సమావేశాలు మంచి కన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ రాయటం లేదు. మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. సక్రమ మార్గాల్లో నడుచుకునేవాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం. మీరు సమావేశమైనప్పుడు నిజమైన ప్రభురాత్రి భోజనం చేయటం లేదు. ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. తినటానికి త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్లను అవమానిస్తున్నారు. అంటే మీరు దేవుని సంఘాన్ని లెక్క చేయనట్లే కదా. మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను. నేను ప్రభు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి,
ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడి
అని అన్నాడు. అదేవిధముగా వారు భోజనమైన తరువాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని,
ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి.
కనుక మీరు ఈ రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్లా ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు. కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో, అతడు ప్రభు శరీరం పట్ల ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. ప్రతి వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్ర నుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. ప్రభు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకుంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు, కాని మనకు సరి అయిన శిక్షణ ఇవ్వాలని ప్రభు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం. అందువల్ల నా సోదరులారా, మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరికోసం ఒకరు కాచుకోండి. మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే అలాంటివాడు ఇంట్లోనే తినిరావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు ఇస్తాను.